తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థిని విద్యార్థులచే పీజేటిఎస్ఏయు వారి చేను కబుర్లు కార్యక్రమానికి రైతు సోదర సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మీరు అధిక సాంద్రత పద్ధతి ప్రతి సాగు నాటిక వింటారు.
ఇందిరా వెంకన్న, ఇందిరా సాంబయ్య ఈడ ముచ్చట్లు పెట్టినారు.
ఏం లేదు భద్రయ్య, మన సాంబయ్యకు పత్తిలో మంచి దిగుబడి వచ్చిందట, గా ముచ్చటనే చెప్తుంటే వింటున్నా.
ఇందిరా సాంబయ్య, మన వెంకన్న చెప్పేది నిజమేనా?
అవునరా భద్రయ్య, మంచి దిగుబడే వచ్చింది.
ఎంత వచ్చింది ఏంటి సాంబయ్యకి?
ఎకరాకు 8 క్వింటాల్ వచ్చింది భద్రయ్య.
కంతెట్లో వచ్చిందిరా? నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 4 నుంచి 5 క్వింటాల్ మించి రావట్లేదు. అసలు ఏ రకం వేసిందంటావు?
రకంలో మార్పు ఏం రాలేదు, పండించే పద్ధతిలో వచ్చింది భద్రయ్య.
ఏం మార్పు చేసినవురా గంత మంచి దిగుబడి రానికి?
ఏం లేదురా భద్రయ్య, పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో పండించిన.
అధిక సాంద్రత పద్ధత గదేందిరా?
ఇది ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుక్కున్న కొత్త పద్ధతిరా. ఇందులో మొక్కల మధ్య అంతర దూరం తగ్గిస్తే సాధారణ పద్ధతిలో అంటే ఎక్కువ మొక్కలు పడతాయి, తద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది.
అరే సాంబయ్య, కొంచెం విడమర్చి చెప్పురా, నేను కూడా వచ్చే ఏడాది ఈ పద్ధతిలోనే వేసుకుంటా.
నాకు చెప్పడం అంత మంచిగా రాదు గాని ఏవో మేడం దగ్గరికి పోదాం రా, మేడం బాగా చెప్తారు.
సరేరా, మా ఇంటి పక్కన పద్మక్క కూడా ఆశించిన దిగుబడి రాలేదని మస్తు బాధపడుతుంది, ఏవో మేడం దగ్గరికి పద్మక్కను కూడా తీసుకొని పోదాం.
సరేరా, ఇద్దరు రేపు గ్రామ పంచాయతీ దగ్గరికి 9 గొడ్డంగా రండి, కలిసి పోదాం.
నమస్కారం మేడం.
నమస్కారం, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు సాంబయ్య? వీళ్ళంతా ఎవరు?
ఇతను భద్రయ్య, గీమే పద్మక్క, వీళ్ళిద్దరు మా ఊరు వాళ్లే. అధిక సాంద్రత పద్ధతి సాగులో మెలకలు తెలుసుకుందామని మీ దగ్గర వచ్చారు మేడం.
అవునా, మంచిదండి. కానీ ఈ రోజు మన ఊరిలో పంట పరిశీలన పని మీద శాస్త్రవేత్త మేడం గారు వస్తున్నారు. ఒక 10 నుండి 15 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఆ లోపు మీ సందేహాలు ఏమైనా ఉంటే నన్ను అడగండి, ఆ తర్వాత శాస్త్రవేత్త మేడం మీ సందేహాలకు సమాధానాలు చెప్తారు.
గట్లనే మేడం.
నమస్కారం మేడం, నా పేరు భద్రయ్య. మామూలు పత్తి యాజమాన్యానికి ఇంకా అధిక సాంద్రత పత్తి యాజమాన్యానికి మధ్య తేడాలు ఏంటి మేడం?
అధిక సాంద్రత పత్తి వల్ల 30 నుండి 50% అధిక దిగుబడి రావడంతో పాటు పూత కాత ఒకేసారి రావడం వల్ల ఒకేసారి పత్తి మొత్తం ఏరవచ్చు, కూలీ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇవే మామూలు పత్తికి మరియు అధిక సాంద్రత పత్తికి గల ముఖ్య భేదాలు.
భలే ఉపాయం మేడం. ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది?
ఒక ఎకరానికి దాదాపు 2 నుండి 3 కిలోల విత్తనం వరకు పడుతుంది పద్మక.
ఏ రకం విత్తనం వేసుకోవాలి మేడం?
గుబురుగా పెరగని సూటి రకాలు ఏవైనా వేసుకోవచ్చు భద్రయ్య.
మొక్కకి మధ్య దూరం, అలాగే సాలుకు మొక్కకి మధ్య ఎంత దూరం పెట్టాలి మేడం?
మంచి ప్రశ్న పద్మక. సాలుకు సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు, లేదా సాలుకు సాలుకు మధ్య 80 సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు వేసుకోవచ్చు. సాలుకు సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు వేసుకుంటే అన్నిటికంటే ఎక్కువ మొక్కలు పడతాయి, అనగా 29,500 మొక్కలు సుమారుగా పడతాయి.
మరి మేడం, విత్తన శుద్ధి ఎలా చేయాలి?
విత్తన శుద్ధి అయితే 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 4 గ్రాముల థయోమిథాక్సమ్ కలిపి 2 గ్రాముల థైరామ్ లేదా కార్బాక్సిన్ మరియు థైరామ్ 3.5 గ్రాములు కలుపుకోవాలి. ట్రైకోడర్మా విరిడే లేదా సూరోమోనస్ తో విత్తన శుద్ధి చేస్తే పంట తొలి దశలోనే ఆశించే చీడపీడల నుంచి పంటను రక్షించుకోవచ్చు.
విధి పద్ధతి ఏంటి మేడం?
ప్రతిలో కావలసిన అచ్చుతో ఎడ్లను నడిపి అచ్చుసాలలో చేతితో గాని లేదా పొడవు అడ్డం 2 అచ్చులను వేసి 2 అచ్చులు కలిసే కేంద్ర బిందువు వద్ద విత్తనాలను చేతితో పెట్టాలి. ఇది సులువు ఎక్కువగా తక్కువ ఖర్చుతో జరిగే ప్రక్రియ. మొక్కల సంఖ్య కూడా కావలసిన రీతిలో ఉంటుంది.
మేడం, నా పొలంలో నేను పోయినా సరే న్యూమాటిక్ ప్లాంటర్ తో విత్తనం వేశాను.
అవును సాంబయ్య, న్యూమాటిక్ ప్లాంటర్ తో విత్తినప్పుడు విత్తనం భూమిలో సమాంతరంగా ఒకే లోతులో పడి మొలక ఒకేసారి బయటికి రావడం జరుగుతుంది. దీని వల్ల ఒకే రోజు ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. కావున మీరందరూ కూడా సాంబయ్య లాగా యంత్రాన్ని ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు.
యంత్రంతో విత్తుకోవడం వల్ల లాభాలేంటి మేడం?
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. కూలీల ఖర్చు మరియు విత్త శ్రమ కూడా తగ్గుతుంది. పత్తి ఏరడం సులువుగా ఉంటుంది. యంత్రంతో విత్తుకోవడం వల్ల నష్టాలు కూడా ఎక్కువగా ఉండవు. యంత్రంతో పత్తి ఏరేటప్పుడు చిన్న చిన్న ఆకులు కొమ్మలు పత్తితో పాటు వస్తాయి. దీని వల్ల ప్రతి నాణ్యత తగ్గుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు కూలీలతో పత్తి ఏరడం మంచిది.
గట్లనే మేడం.
సరే మేడం, గట్లనే చేస్తాం. ఈ అధిక సాంద్రత పద్ధతిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ఎలా చేస్తారు మేడం?
ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యానికి ఎకరానికి 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువును చేనులో చల్లి కలియదున్నాలి. సూటి రకాలకు ఎకరానికి 50 కిలోల డిఏపి లేదా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తేటప్పుడు వేయాలి. అనగా పైపాటుగా విత్తిన 30-60-90 రోజులలో 20 కిలోల యూరియా 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 3 సార్లు మొక్కకు అందించాలి. హైబ్రిడ్ లకు ఎకరానికి 50 కిలోల డిఏపి లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తేటప్పుడు వేయాలి. పైపాటుగా అనగా విత్తిన 20, 40, 60 మరియు 80 రోజులలో 25 కిలోల యూరియా 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 4 సార్లు మొక్కకు అందించాలి. పైపాటుగా డిఏపి లేదా 20-20-13 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. నత్రజని ఎరువులను సరియైన మోతాదులో సకాలంలో వేయాలి, లేకుంటే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది.
మంచిగా చెప్పినారు మేడం. గా కలుపు యాజమాన్యం గురించి కూడా కొంచెం చెప్పండి.
సాధారణ పత్తి యాజమాన్యంలో లాగే పద్మక విత్తనం వేసిన 24 నుంచి 48 గంటల లోపు 1.2 లీటర్ల పెండిమితాలిన్ను ఎకరానికి పిచికారీ చేయాలి. పత్తి మొలకెత్తిన 4 రోజుల తర్వాత వచ్చుగడ్డిని 250 మిల్లీలీటర్ల పైథయోరిబ్యాక్ సోడియం ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రతిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రుతో గాని గుంటకతో గాని 60 నుంచి 70 రోజుల వరకు దఫాదఫాలుగా అంతర కృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు పైరు పెరుగుదల కూడా బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది.
రసం పీల్చే పురుగులను ఎలా అరికట్టాలి మేడం?
రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగులు పరిమాణంలో చిన్నవే అయినా సరే సరియైన సమయంలో అరికట్టకపోతే పంటకి తీరని నష్టం వాటిల్లో చేశాయి. ప్రతిలో తరచూ వచ్చే పురుగులు పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు. ఇవి సాధారణంగా పంట శాకీయ దశలో ఉన్నప్పుడు వస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల రసం పీల్చు పురుగులు ఉన్నప్పుడు 1.6 గ్రాముల ఎసిఫేట్ మరియు బైఫెండ్రిన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
చాలా బాగా చెప్పారు మేడం. పోయినసారి నా పొలంలో కాయతొలుచు పురుగుల బిడత కూడా ఎక్కువగా వచ్చింది.
ఇదిగో మాటల్లోనే మన సైంటిస్ట్ మేడం వచ్చారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? రండి రండి.
బాగున్నా మేడం. పరిశోధన పని మీద ఈ ఊరికి వచ్చా, అలాగే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చా.
భలే మంచి సమయానికి వచ్చారు మేడం.
అన్నట్టు వీళ్ళెవరు మేడం?
మేడం, వీళ్ళు అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో మెలకువలు తెలుసుకోవడానికి వచ్చిన రైతులు.
ఓ అవునా.
వీళ్ళకి అధిక సాంద్రత పత్తి సాగులో కొన్ని సందేహాలున్నాయంట. మీరేమైనా సమయం ఉంటే చెప్పగలరా మేడం?
తప్పకుండా. ఏవో మేడం గారు, మీ సందేహాలేంటో చెప్పండి.
నమస్కారం మేడం, నా పేరు భద్రయ్య. మీరు పత్తిలో కాయ తొలిచే పురుగుల యాజమాన్యం గురించి చెప్పగలరా?
తప్పకుండా అండి. పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, గులాబీ రంగు పురుగు, ఇవి ముఖ్యమైన కాయ తొలిచు పురుగులు. గులాబీ రంగు పురుగు, ఇది బీటి పత్తిని ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. నాన్ బీటి పత్తి విత్తనాలను విత్తుకోవడం, తుతురు బెండ వంటి మొక్కలు అలాగే బెండ పంట లేకుండా చూసుకోవాలి. ఇంకా గులాబీ రంగు పురుగు ఉనికి గమనించడానికి విత్తిన 45 రోజుల తరువాత ఎకరానికి 4 లింగాకర్షక బుటలను అమర్చుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన గులాబీ రంగు పురుగు కలిగించే నష్టం తగ్గించవచ్చు.
గదేదో పొగాకు లద్దె పురుగు అంట కదా మేడం, దానికి నివారణ చర్యలు చెప్పండి మేడం.
పొగాకు లద్దె పురుగు 3వ దశ దాటిన తరువాత లార్వాలకు విషపు ఎరను వాడాలి. దీనికి ఎకరానికి 10 కిలోల వరి మరియు 2 కిలోల బెల్లం, 1 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా 750 మిల్లీలీటర్ల క్లోరోపైరిపాస్ ను లేదా 300 గ్రాముల థయోడికార్బ్ మందును సరిపడా నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం పూట చేనంతా చల్లుకోవాలి.
కాయతొలుచు పురుగులకు వాడవలసిన మందులు ఏవో కాస్త చెప్పండి మేడం.
తప్పకుండా సాంబయ్య గారు. కాయతొలుచు పురుగులు 1 లేదా అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు థయోడికార్బ్ 1.5 గ్రాము 1 లీటర్ నీటిలో లేదా క్వినోల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెన్ఫాస్ 2 మిల్లీ మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన కాయతొలచు పురుగులను తగ్గించవచ్చు.
మేడం, మరి నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలి?
ప్రతిలో పూత, పిందె, కాయ తయారయ్యే దశలు క్లిష్టమైనవి. ఈ దశల్లో బెట్టవసే పూత, పిందె, కాయ రాలుతుంది. ఈ సమయంలో నీరు బాగా పెట్టాలి.
సాధారణ ప్రతిలో యాజమాన్యంలో ఎక్కువగా మెగ్నీషియం లోపం కనిపిస్తుంది కదా మేడం, ఈ పద్ధతిలో కూడా అదే లోపం ఉంటుందా? లేదా ఇంకేమైనా కొత్త లోపాలు రావడానికి అవకాశం ఉంటదా?
ఇందులో కూడా మెగ్నీషియం లోపమే ప్రాముఖ్యంగా కనిపిస్తుంది పద్మక. జింక్ మరియు బోరాన్ లోపం కూడా కనిపిస్తుంది, కానీ పెద్దగా నష్టం జరిగే అవకాశం ఉండదు.
మెగ్నీషియం లోపానికి ఏం చేయాలి మేడం?
మెగ్నీషియం లోపం గమనించినప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి పైరుపై వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
జింక్ మరియు బోరాన్ లోపం వచ్చినప్పుడు ఏం చేయాలి మేడం గారు?
2 గ్రాములు జింక్ సల్ఫేట్ ను లీటర్ నీటికి కలిపి 2 లేదా 3 సార్లు ప్రతి 5 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. బోరాన్ లోపం గమనించినట్లయితే నీరు లీటర్ నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ ను కలిపి 1 లేదా 2 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
పోయినా సరే నా పంటలో నల్లమచ్చ తెగులు ఇంకా వేరుకుళ్ళు వచ్చినాయి మేడం, ఇంకా ఏ మందులు వాడాలో అప్పుడు తెలియలేదు, కాస్త వాటి గురించి వివరించండి మేడం.
1 కేజీ విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ లేదా 2.5 గ్రాముల కార్బాక్సిన్ తో విత్తన శుద్ధి చేయాలి. వృద్ధిని బట్టి 3-4 సార్లు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్ట్రెప్టోసైక్లిన్ లేదా ప్లాంటామైసిన్ 1 గ్రామ్ మరియు రాగిధాతు సంబంధిత మందులు 30 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన నల్లమచ్చ తెగులు నివారించవచ్చు.
వేరుకుళ్ళు తెగులుకి కూడా నివారణ చర్యలు కాస్త చెప్పండి మేడం.
వేరుకుళ్ళు తెగులుకైతే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రవాన్ని తెగులు సోకిన మొక్కల మొదల్లో పోయాలి. పొటాష్ ఎరువులను తప్పక వాడాలి.
పంట కోత మరియు పత్తి తీతలో ఏమైనా మార్పులు ఉంటాయా మేడం?
చాలా మంచి ప్రశ్న అడిగారు సాంబయ్య. సాధారణంగా ప్రతి సాగు చేసినప్పుడు పూత, కాత దఫ దఫాలుగా రావటం వలన ప్రతిని 3-4 సార్లు తీయడం జరుగుతుంది. దీని వలన ఎకరాకు సరాసరి దిగుబడి 8 క్వింటాళ్ల ప్రతిని ఏరడానికి కూలీల ఖర్చు సుమారు 8,000 అవుతుంది. అధిక సాంద్రత పద్ధతిలో ప్రతి సాగు చేసినప్పుడు ఎకరానికి సరాసరి దిగుబడి 10 క్వింటాళ్ల ప్రతిని కూలీలతో 2 సార్లు ఏరించడానికి 10,000 అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా అధిక సాంద్రత పద్ధతిలో ప్రతి సాగు చేసేటప్పుడు యంత్రంతో ఒకేసారి ప్రతి ఏరడం వల్ల ఎకరానికి సుమారు 5,000 మాత్రమే ఖర్చు అవుతుంది.
ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి మేడం.
హా, బాగా గుర్తు చేశారు పద్మక. ఒక ముఖ్య విషయం మర్చిపోయా, అదేంటంటే ప్రతి విత్తిన 45 రోజుల దశలో మరియు 60 నుంచి 70 రోజుల దశలో ఒకసారి మెపిక్వా క్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వలన మొక యొక్క శాకాయ దశ పెరుగుదల నియంత్రణలో ఉంటుంది, మొక గుబురుగా పెరగదు. ఈ ప్రక్రియ జరగటం అధిక దిగుబడి సాధించడానికి ఎంతో ప్రాముఖ్యం.
తప్పకుండా మీరు చెప్పిన సలహాలు సూచనలు పాటించి సాంబయ్య సహాయంతో వచ్చే 7 పత్తి అధిక సాంద్రతతో వేస్తాం మేడం.
అలాగే భద్రయ్య, మీరు రావటం నాకు ఎంతో సంతోషం. ఇలాంటి కొత్త పద్ధతులను పాటించి రైతులందరూ మంచి దిగుబడి సాధించాలనేదే మా ప్రయత్నం. మీ తోటి రైతులలో చైతన్యం నింపి లాభం పొందడానికి సహాయపడతారని ఆశిస్తున్నాను.
తప్పకుండా మేడం.
ధన్యవాదాలు మేడం, మా రైతులందరికీ మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు.
మాకు ఇంత మంచి సలహాలు ఇచ్చి మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం.
మా పరిశోధన ఫలితాలు మీ దాకా చేరి మీకు మేలు జరిగితే అంతకంటే మాకు కావాల్సింది ఏముంది.
ఇప్పటి వరకు మీరు అధిక సాంద్రత పద్ధతి ప్రతి సాగు నాటకం విన్నారు. ఇది ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థిని విద్యార్థులచే PJTSAU వారి చేను కబుర్లు కార్యక్రమం ద్వారా వినిపించబడింది. ఇందులోని పాత్రలు పాత్రధారులు భద్రయ్యగా అరవింద్, వెంకన్న మరియు సాంబయ్యగా నవీన్, హిందూజ పద్మక్కగా, సైంటిస్ట్ గా దివ్య ప్రియదర్శిని, ఏవోగా దీపాంజలి పాల్గొన్నారు.
ఈ వారం కార్యక్రమంలో భాగంగా సామాజిక విజ్ఞాన కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సంభాషణ రూపంలో ఆహార కల్తీ మరియు దానిని గుర్తించడం ఎలా అనే అంశం గురించి తెలియజేస్తున్నాం. వ్యాఖ్యాతలుగా మమత మరియు శ్రీలత. ఈ మధ్య కాలంలో చాలా రకమైన వ్యాధులు ఆహారానికి సంబంధించినవి ఉంటున్నాయి. దానికి కారణం ఆహార కల్తీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆహార కల్తీ మరియు దానిని గుర్తించడం ఎలా అనే అంశం గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి మన ముందున్నారు శ్రీలత గారు. శ్రీలత గారు నమస్కారం. ఆహార కల్తీ అనే అంశం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
తప్పకుండా. ఆహారం అనేది జీవితానికి ప్రాథమిక అవసరం. మనం తినే ఆహారం మన శరీరం ద్వారా గ్రహించబడుతుంది మరియు జీవక్రియ ప్రక్రియలను అమలు చేయడానికి మరియు జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగించబడుతుంది. కానీ ఈ రోజుల్లో మీరు పచ్చిపప్పులలో నీరు, తెలుపు, పసుపు లేదా నలుపు గులకరాళ్ళు, బియ్యంతో కలిపిన తెల్లటి చిన్న రాళ్ళు మొదలైన వాటితో కలపడం వల్ల చాలా పల్చని పాలు కనిపించవచ్చు. ఆహార పదార్థాలతో ఇలా మూలకాలను కలపడాన్ని కల్తీ అంటారు. పెరుగుతున్న జనాభా, పర్యావరణ ప్రమాదాలు మరియు క్షీణిస్తున్న సహజ వనరులతో మనం వ్యవహరిస్తున్నప్పుడు మానవ నిర్మిత ప్రమాదాలలో ఒకటి ఆహార కల్తీ. ఆహారం బాహ్య వనరులతో కలుషితమైనప్పుడు లేదా దాని సహజ కూర్పు లేదా నాణ్యత మారినప్పుడు అది కల్తీ అవుతుంది. ఆహార కల్తీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఆహార కల్తీ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం చాలా దేశాలలో ప్రబలంగా ఉంది. ఆహార పరిశ్రమలు వివిధ రసాయన మరియు కృత్రిమ పదార్థాలను ఉపయోగించి ఆహార కల్తీకి వివిధ పద్ధతులను అమలు చేస్తాయి. కల్తీ అనేది చట్టరీత్యా నేరం మరియు ప్రభుత్వం నిర్దేశించిన చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఆహారం విఫలమైతే అది కల్తీ అయినట్లు చెబుతారు. ఆహార కల్తీ అనేది ఉద్దేశపూర్వకంగా లేదా అనాలోచితంగా ఆహారంలో నాణ్యతను దిగజార్చే పదార్థాలను జోడించినప్పుడు జరుగుతుంది. అందువల్ల ఆహార కల్తీని ఆహారం లేదా ఆహార పదార్థాలకు హానికరమైన పదార్థాలను జోడించడం ద్వారా కలుషితం చేయడం లేదా కల్తీ చేయడం అని నిర్వచించవచ్చు. ఈ మధ్య కాలంలో ఫుడ్ అడల్టరేషన్ అని ఎక్కువగా చర్చించబడుతుంది. అది అడల్టరెంట్ ద్వారా అవుతుంది.
శ్రీలత గారు, అడల్టరేషన్ అనేది అడల్టరెంట్ ద్వారా అవుతుందన్నారు కదా, అడల్టరెంట్ అంటే ఏమిటో మాకు చెప్పగలరా?
ఆహారంలో నాణ్యతను తగ్గించే పదార్థాలను దానికి కలిపితే వాటిని కల్తీలు అంటారు. ఇది ఆహారం యొక్క సహజ నాణ్యతకు ఆటంకం కలిగించే ఇతర ఆహార పదార్థాలలో కనిపించే పదార్థం. వ్యభిచారి ఏ రూపంలోనైనా మరియు ఏ పరిమాణంలో అయినా ఉండొచ్చు. కల్తీలు ఎక్కువగా హానికరం మరియు ఉత్పత్తి యొక్క శక్తిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కల్తీ హానికరం కానప్పటికీ అది ఆహారంలోని పోషక విలువలకు చాలా తగ్గిస్తుంది. కొన్ని కల్తీలు ఎక్కువ కాలం బహిర్గతం అయినప్పుడు క్యాన్సర్ కారక లేదా ప్రాణాంతకమైనవి కూడా గుర్తించబడతాయి. వివిధ రకాల ఆహార పదార్థాలను కల్తీ చేయడానికి వివిధ రకాల కల్తీలను ఉపయోగిస్తారు.
శ్రీలత గారు, ఆహారం ఎప్పుడు కల్తీగా పరిగణించబడుతుందంటారు?
ఆహారంలో కల్తీ ఉందా లేదా అని నిర్ధారించడానికి కొన్ని షరతులు అవసరం. ఆహారం యొక్క నాణ్యతను దిగజార్చడం లేదా ప్రమాదకరమైనదిగా మార్చే పదార్థం దానికి జోడించబడుతుంది. చౌకైన లేదా తక్కువ నాణ్యత కలిగిన పదార్థాలు మొత్తం లేదా కొన్ని పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడతాయి. ఆహారంలోని ఒక భాగం పాక్షికంగా లేదా పూర్తిగా బయటకు తీయబడి ఆహార నాణ్యతను తగ్గిస్తుంది. ఇది హానికరమైన పదార్థాలతో ప్రదర్శించబడుతుంది లేదా దాని రంగు బాగా కనిపించేలా మార్చబడుతుంది. ఆహారం నాణ్యతను తగ్గించే ఏదైనా దానికి జోడించబడుతుంది లేదా సంగ్రహించబడుతుంది. ఆహార కల్తీకి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆహార కల్తీకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు: ఇసుక రేణువులు, గులకరాలతో పప్పులను కలపడం, నీటితో పాలు కలపడం, రసాయన ఉత్పన్నాలు లేదా చౌకైన నూనెలతో నూనె కలపడం, తాజా మరియు నాణ్యమైన వాటితో తక్కువ నాణ్యత కలిగిన ఆహార ఉత్పత్తులను ప్యాక్ చేయడం. ఇవి ఆహార కల్తీకి కొన్ని ఉదాహరణలు.
అవునా శ్రీలత గారు, మరి అసలు కల్తీ అనేది ఎందుకు జరుగుతుందంటారు?
చాలా సంవత్సరాలుగా మీరు పాలు దాని పరిమాణాన్ని పెంచడానికి మరియు తక్కువ పరిమాణంలో పాల నుండి ఎక్కువ లాభం పొందేందుకు నీటిని జోడించే విధానాన్ని గమనించి ఉండవచ్చు. అదే విధంగా ఆహార కల్తీ వివిధ కారణాల వల్ల ఆహార తయారీదారులు మరియు పరిశ్రమలచే చేయబడుతుంది. ఆహార కల్తీ అనేది చౌకైన మార్గాల ద్వారా ఎక్కువ లాభం పొందడానికి వ్యాపార వ్యూహంలో భాగంగా ఆచరించబడుతుంది. ఆహారాన్ని అందజేయడానికి మరియు ఎక్కువ డిమాండ్ ఉన్న ఇతర ఆహారానికి అనుకరణగా ఇది జరుగుతుంది. ఆహార కల్తీ అనేక సార్లు దాని ప్రమాదాల గురించి సరైన అవగాహన లేని వారిచే చేయబడుతుంది. అవగాహన మరియు సరైన జ్ఞానం లేకపోవడం వల్ల ఇది ఇప్పటికీ విస్తృతంగా ఆచరించబడుతుంది. కల్తీ ఆహారం యొక్క బరువును పెంచుతుంది, ఎక్కువ లాభం పొందడంలో సహాయపడుతుంది మరియు చౌకైన మార్గాల్లో అమ్మకాలను పెంచుతుంది. పెరుగుతున్న జనాభా రేటు కూడా ఆహార కల్తీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వ చొరవ అసమర్థత.
శ్రీలత గారు, ఆహార కల్తీ అనేది అనుకోకుండా జరుగుతుందా లేక మీరు చెప్పిన విధంగా చేస్తారా?
ఆహార కల్తీ అనేది కొన్ని రకాలుగా ఉంటుంది మమత గారు. అందులో నాలుగు రకాలు. ఆ మొదటగా ఉద్దేశపూర్వక కల్తీ, అంటే ఆహార పదార్థాలతో సమానంగా కనిపించే పదార్థాలను జోడించినప్పుడు దాని బరువును పెంచడం మరియు ఎక్కువ లాభం పొందడం. ఉదాహరణ: గులకరాళ్ళు, రాళ్ళు, గోళీలు, ఇసుక, మట్టి, మురికి, శుద్ధ పొడి, కలుషిత నీరు మొదలైన వాటిని కలపడం. ఇంకొక రకం యాదృచ్ఛిక కల్తీ. ఆహారాన్ని నిర్వహించేటప్పుడు అజాగ్రత్త కారణంగా యాదృచ్ఛిక కల్తీ సంభవిస్తుంది. ధాన్యాలలో పురుగుల మందుల అవశేషాలు, లారా పెరుగుదల, ఎలుకల రెట్టెలు మొదలైనవి. మరియు లోహ కల్తీ. సీసం లేదా పాదరసం వంటి ఆహారంలో లోహ పదార్థాలను కలపడం లోహ కల్తీ. ఇది అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా కూడా జరగవచ్చు. ప్యాకేజింగ్ ప్రమాదం. ఆహారాన్ని ప్యాక్ చేసిన ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా జోక్యం చేసుకోవచ్చు మరియు ఆహారంలోని భాగాలతో కలపవచ్చు. ఇది ప్యాకేజింగ్ ప్రమాదాలకు దారితీస్తుంది.
శ్రీలత గారు, మీరు చెప్పినట్టుగా ఆహార కల్తీ అనేది ఏ పదార్థాలతో జరుగుతుందో తెలుసుకున్నాం. మరిప్పుడు ఏ ఆహార పదార్థాల్లో కల్తీ అనేది అనేది జరుగుతుందంటారు?
వివిధ ఆహార కల్తీ పద్ధతులు కింది విధంగా ఉన్నాయి. మిక్సింగ్, ఇసుక, దుమ్ము, మట్టి, బురద మరియు గులకరాలను ఆహార కణాలలో కలపడం. ప్రత్యామ్నాయం, కొన్ని ఆరోగ్యకరమైన భాగాలు చౌకైన మరియు తక్కువ నాణ్యతతో భర్తీ చేయబడతాయి. ఇవి ఆహారం యొక్క పోషక విలువలను మారుస్తాయి మరియు ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తాయి. కుళ్ళిన ఆహారాన్ని ఉపయోగించడం, ఈ పద్ధతి ఆరోగ్యకరమైన వాటిని కుళ్ళిన ఆహారాన్ని కలపడం సూచిస్తుంది. ఏదైనా పద్ధతిలో నష్టం లేదా హీనతను దాచిపెట్టే ఆహారం కూడా కల్తీగా పరిగణించబడుతుంది. అలాగే సందేహాస్పదమైన నాణ్యమైన ఆహారంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా కలపడం వల్ల తుది ఉత్పత్తి కల్తీకి దారితీస్తుంది. విషపూరిత పదార్థాల చేర్పులు, ఆహార కల్తీ అనేది అధిక లాభాన్ని పొందడానికి మరియు అమ్మకాలను పెంచడానికి విషపూరిత పదార్థాలతో ఆహారాన్ని కలపడం కూడా కలిగి ఉంటుంది. ఉదాహరణకు రంగు, రంగుల లేదా హానికరమైన అనుమతి లేని సంరక్షకారులను కలపడం, తప్పుగా బ్రాండింగ్, తయారీ తేదీలు, గడువు తేదీలు, పదార్థాల జాబితా లేదా తప్పుదారి పట్టించే పదార్థాల ఉత్పన్నాలు మొదలైన వాటిని మార్చడం, కృత్రిమంగా పండించడం, పండ్లు మరియు కూరగాయలలో పకవానికి వచ్చే ప్రక్రియను వేగవంతం చేసే రసాయనాలను జోడించడం కూడా ఆహార కల్తీగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు సరఫరాకు వ్యతిరేకంగా వాణిజ్య డిమాండ్ను తీర్చడం కోసం మామిడిని కార్బైడ్తో పండిస్తారు. ఆహార కల్తీ అనేది ఏ పదార్థాలతో జరుగుతుంది అంటే, పాలు మరియు పాల ఉత్పత్తులు, నూనె మరియు కొవ్వులు, స్వీటెనింగ్ ఏజెంట్లు, ఆహార ధాన్యాలు మరియు వాటి ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ఉత్పత్తులు.
అవునా శ్రీలత గారు, అయితే పాలల్లో కల్తీ జరుగుతుంది అన్నారు కదా, అది ఏ పదార్థాలతో జరుగుతుందంటారు?
పాలల్లో కల్తీ అనేది నీటితో అవ్వచ్చు, స్టార్చ్, యూరియా, వనస్పతి డిటర్జెంట్, సింథటిక్ పాలు, ఈ పదార్థాలతో పాలు కల్తీ అయ్యే అవకాశం చాలా ఉంది.
అవునా శ్రీలత గారు, మరి అయితే వాటిని గుర్తించడం మనకు సాధ్యమేనా?
తప్పకుండా, వాటిని ఒక్కొక్క పదార్థంతో కల్తీ అయినప్పుడు ఒక్కొక్క విధానంలో మనం వాటిని గుర్తించవచ్చు. పాలు నీటితో కల్తీ అయినప్పుడు మనం ఎలా గుర్తించాలి అనంటే, పాలిష్ చేసిన స్లాంటింగ్ ఉపరితలంపై ఒక చుక్క పాలను ఉంచడం ద్వారా వాటి నీటి ఉనికిని పొందవచ్చు. స్వచ్ఛమైన పాల చుక్క లేదా దాని వెనుక తెల్లటి జాడ వదిలి తక్కువగా ప్రవహిస్తుంది. అయితే పాల కల్తీ నీరు గుర్తు వదలకుండా వెంటనే ప్రవహిస్తుంది. మరియు స్టార్చ్ తో కల్తీ అయినప్పుడు గుర్తించే విధానం, అయోడిన్ లేదా అయోడిన్ ద్రావణం యొక్క టింక్చర్ యొక్క కొన్ని చుక్కలను జోడించండి. నీలం రంగు ఏర్పడటం స్టార్చ్ ఉనికిని సూచిస్తుంది. ఎప్పుడైతే పాలు యూరియాతో కల్తీ అయినప్పుడు గుర్తించే విధానం, టెస్ట్ ట్యూబ్ లో ఒక టీ స్పూన్ పాలు తీసుకోండి, అర టీ స్పూన్ సోయాబీన్ లేదా అర్హార్ పౌడర్ జోడించండి. టెస్ట్ ట్యూబ్ ని షేక్ చేయడం ద్వారా కంటెంట్ లను పూర్తిగా కలపండి. 5 నిమిషాల తర్వాత ఎరుపు లిట్మస్ పేపర్ అందులో ముంచండి. 1/2 నిమిషం తర్వాత కాగితాన్ని తీసివేయండి. ఎరుపు నుండి నీలం రంగులో మారినప్పుడు పాలల్లో యూరియా ఉనికిని సూచిస్తుంది. ఎప్పుడైతే పాలల్లో వనస్పతి కల్తీ చేశారో అప్పుడు మనం గుర్తించాల్సిన విధానం, 1 టెస్ట్ ట్యూబ్ లో 3 ml పాలు తీసుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క 10 చుక్కలను జోడించండి, 1 టీ స్పూన్ చక్కెర కలపండి. 5 నిమిషాల తర్వాత మిశ్రమాన్ని పరిశీలించండి. ఎరుపు రంగు పాలలో వనస్పతి ఉనికిని సూచిస్తుంది. ఎప్పుడైతే పాలు సింథటిక్ పాలతో కల్తీ చేయబడ్డాయో మనం ఎలా గుర్తించాలి అనంటే, సింథటిక్ మిల్క్ రుచి తర్వాత చేదుగా ఉంటుంది, వేళ్ల మధ్య రుద్దినప్పుడు సబ్బు అనుభూతిని ఇస్తుంది మరియు వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది.
శ్రీలత గారు, మరి నూనెలో కూడా కల్తీ జరుగుతుంది అన్నారు కదా, అది ఏ పదార్థాలలో జరుగుతుంది?
నూనె మరియు కొవ్వు పదార్థాలలో కల్తీ అయ్యే పదార్థాలు ఏమిటి అనంటే, నెయ్యి. నెయ్యి అనేది వనస్పతితో కల్తీ అయ్యే అవకాశం ఉంది. గుజ్జు, బంగాళదుంపలు, చిలకడ దుంపలు మరియు ఇతర పిండి పదార్థాలతో కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది. మరియు వెన్న వనస్పతితో కల్తీ అయ్యే అవకాశం ఉంది. వీటిని గుర్తించడం ఎలా అంటే, ఎప్పుడైతే నెయ్యిలో వనస్పతి కల్తీ అయిందో అప్పుడు మనం ఎలా గుర్తించాలి అనంటే, 1 టీ స్పూన్ నిండా నెయ్యి కరిగిన నమూనాతో సమాన పరిమాణంలో సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని ఒక స్టపా టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని దానికి చిటికెడు పంచదార కలపండి. 1 నిమిషం షేక్ చేసి 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. వనస్పతి యొక్క దిగువలో క్రిమ్సన్ రంగు కనిపించడం వనస్పతి ఉందని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే నెయ్యి బంగాళదుంపల, చిలకడ దుంపల మరియు ఇతర పిండి పదార్థాలతో కల్తీ అయ్యింది అని మనకు అనుమానం వచ్చినప్పుడు దానిని గుర్తించే విధానం, నెయ్యి నమూనాలో మెత్తని బంగాళదుంపలు మరియు చిలకడ దుంపల ఉనికిని కొన్ని చుక్కల అయోడిన్ జోడించడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇది గోధుమ రంగులో ఉన్న బంగాళదుంపలు, చీయటి బంగాళదుంపలు, ఇతర పిండి పదార్థాలు ఉంటే నీలం రంగులోకి మారుతుంది. వెన్న, వెన్న అనేది వనస్పతితో కల్తీ అయ్యే అవకాశం చాలా ఉంది. అది మనం గుర్తించే విధానం, 1 టీ స్పూన్ నిండా వెన్న యొక్క కరిగించిన నమూనాతో సమాన పరిమాణంలో సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని ఒక స్టపా టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని దానికి చిటికెడు పంచదార కలపండి. 1 నిమిషం షేక్ చేసి 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. వనస్పతి ఉంటే క్రిమ్సన్ రంగు మనకు కనిపిస్తుంది.
శ్రీలత గారు, స్వీటెనింగ్ ఏజెంట్స్ లో కూడా కల్తీ జరుగుతుంది అన్నారు కదా, అది ఏ పదార్థాలతో జరుగుతుంది అంటారు?
మనకు స్వీటెనింగ్ ఏజెంట్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో కల్తీ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మొదటగా చక్కెర. చక్కెర అనేది శుద్ధ పొడి, యూరియా, పసుపు రంగు అనే పదార్థాలతో కల్తీ అయ్యే అవకాశం ఉంది. మరి వాటిని గుర్తించే విధానం ఎలా అంటే, 10 గ్రాముల నమూనాను ఒక గ్లాసు నీటిలో కరిగించి స్థిరపడడానికి అనుమతించండి. శుద్ధ దిగువన స్థిరపడుతుంది. ఎప్పుడైతే యూరియాతో కల్తీ అవుతుందో అప్పుడు 10 గ్రాముల నమూనాను ఒక గ్లాసు నీటిలో కరిగించి స్థిరపడటానికి అనుమతించండి. అది కింద స్థిరపడుతుంది. పసుపు రంగు, పై ద్రావణం నుండి పరీక్ష ట్యూబ్లో 5 ml తీసుకోండి మరియు కొన్ని చుక్కల కాన్సన్ట్రేషన్ జోడించండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తక్కువ యాసిడ్ పొరలలోని పింక్ రంగు అనుమతి లేని రంగు ఉనికిని చూపుతుంది. తర్వాత తేనె. తేనె ఎలా కల్తీ అవుతుంది అనంటే చక్కెర పరిష్కారం. అది గుర్తించే విధానం, అగ్గిపెట్టెతో వెలిగించినప్పుడు స్వచ్ఛమైన తేనెలో ముంచిన దూది కాలిపోయి తేనె యొక్క స్వచ్ఛతను చూపుతుంది. కల్తీ అయినట్లయితే నీటి ఉనిని తేనెను కాల్చడానికి అనుమతించదు. అది చేస్తే అది పగలగొట్టే ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.
ధన్యవాదములు.
గత వారం మొదటి ప్రశ్న.
ట్రైకోడర్మా విరిడే ఎంత మోతాదులో ఉపయోగించాలి? ఏ 100 గ్రాములు కిలో విత్తనానికి, బి 10 గ్రాములు కిలో విత్తనానికి.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
బి 10 గ్రాములు కిలో విత్తనానికి.
గత వారం రెండవ ప్రశ్న.
బోర్డో మిశ్రమం తయారీకి కింది వాటిలో ఏ సమ్మేళనం ఉపయోగించాలి? ఏ కాపర్ సల్ఫేట్, బి కాల్షియం కార్బోనేట్.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఏ కాపర్ సల్ఫేట్.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జీఎంవి రత్నాజీ బాబు. తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జశ్విత. కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, యుగరాజు, శివశంభో, రేవంత్. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. నస్పూర్ కాలనీ మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, పవన్, సీత. పెద్దకొత్తపల్లి నుండి వెన్నెల తేజ, చేతన్ సింహ. వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి. చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి. సింగరేణి కాలనీ ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని. కరీంనగర్ నుండి ఎం శ్రీజ, మమత. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు వెంపాడ్ నుండి జి సంపత్.
మొదటి ప్రశ్న.
విషపు ఎరను ఏ కాయతొలచు పురుగు యొక్క లార్వాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పొగాకు లద్దె పురుగు, ఆప్షన్ బి గులాబు రంగు పురుగు.
ప్రశ్న మరోసారి.
విషపు ఎరను ఏ కాయతొలచు పురుగు యొక్క లార్వాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పొగాకు లద్దె పురుగు, ఆప్షన్ బి గులాబు రంగు పురుగు. రెండవ ప్రశ్న. అధిక సాంద్రత ప్రతి సాగు పద్ధతిలో ప్రతి సాగు చేసినట్లయితే దిగుబడి ఎంత పెరుగుతుంది? ఆప్షన్ ఏ 10-20%, ఆప్షన్ బి 30-50%.
ప్రశ్న మరోసారి.
అధిక సాంద్రత ప్రతి సాగు పద్ధతిలో ప్రతి సాగు చేసినట్లయితే దిగుబడి ఎంత పెరుగుతుంది? ఆప్షన్ ఏ 10-20%, ఆప్షన్ బి 30-50%.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను పీజేటిఎస్ ఏయు అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి పీజేటిఎస్ ఏయు స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.